We now come to the pages of the New Testament.
మనం ఇప్పుడు క్రొత్త నిబంధనలోని పేజీల్లోకి వచ్చాం.
And we'll turn to Matthew and chapter 1.
మత్తయి సువార్త 1వ అధ్యాయం చూద్దాం.
Here we read of the genealogy of Jesus Christ.
మనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి గురించి చదువుతాం.
It doesn't go all the way up to Adam like in Luke chapter 3.
లూకా సువార్త 3వ అధ్యాయంలో వలె ఇక్కడ ఆదాం వరకు పోలేదు.
Here it was just to prove that he descended of the royal line of David.
ఇక్కడ ఆయన దావీదు యొక్క రాజవంశం నుండి వచ్చాడని రుజువు చేయటకు రాయబడింది.
Because Matthew was writing to the Jews primarily.
ఎందుకంటే బహుశా మత్తయి ఇది ప్రాథమికంగా యూదుల కొరకు రాస్తున్నాడు.
Now there's an expression that comes very frequently in this book.
ఈ పుస్తకంలో ఒక మాట ఎంతో తరచుగా వస్తూ ఉంటుంది.
And that is the expression the kingdom of heaven.
అదేమిటంటే పరలోక రాజ్యము అనే మాట.
It comes 32 times.
ఇది 32 సార్లు వస్తుంది.
And frequently in the Sermon on the Mount itself.
కొండ మీద ప్రసంగంలో కూడా తరచుగా ఇది వస్తూ ఉంటుంది.
The word heaven.
పరలోకము అనే మాటను మనం చదువుతాం.
The frequency with which the word heaven and kingdom of heaven appear in this book teaches something.
కాబట్టి ఈ పుస్తకములో పరలోకము మరియు పరలోక రాజ్యము అనే మాట తరచుగా వస్తుంది కాబట్టి అది మనకు ఒక విషయాన్ని బోధిస్తుంది.
That the Old Testament, God's promise to Israel, was essentially offering them a kingdom of this earth.
పాత నిబంధనలో దేవుడు ముఖ్యంగా ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసింది ఏమిటంటే ఈ భూ సంబంధమైన రాజ్యమును వారికి ఇచ్చుట.
And you don't read much about heaven in the Old Testament.
పాత నిబంధనలో ఎక్కువగా మనం పరలోకం గురించి చదవము.
No promise of heaven to the Israelites.
ఇశ్రాయేలీయులకు పరలోకమునకు సంబంధించిన వాగ్దానం ఇవ్వబడలేదు.
The entire old covenant related to earthly things.
పాత నిబంధన అంతా కూడా ఈ భూ సంబంధమైన విషయాల గురించే ఉంటుంది.
If they obeyed the Lord wholeheartedly, there was no promise of anything in heaven but promise of plenty of things on earth.
ఒకవేళ వారు హృదయపూర్వకంగా విధేయత దేవునికి చూపించినట్లయితే పరలోకమునకు సంబంధించిన ఎటువంటి వాగ్దానములు వారికి ఇవ్వబడలేదు కానీ భూలోకమునకు సంబంధించిన అనేక వాగ్దానాలు వారికి ఇవ్వబడ్డాయి.
This is the fundamental difference between old covenant and new covenant.
పాత నిబంధనకు మరియు క్రొత్త నిబంధనకు మధ్య గల ఎంతో ప్రాథమికమైన వ్యత్యాసం ఇది.
And that's why John the Baptist and Jesus began with this message, repent for the kingdom of heaven is at hand.
Anduke baptismu ichi Yohanu mariyu Yesu Christu Prabhu kuda ee sandeshamtho prarambhincharu maru manasu pondudi paraloka rajyamu samipinchutunnadi.
Teaching the people that the kingdom of heaven had not yet come.
Ee prajalaku em bodhisthunnante paraloka rajyam inka raledu.
It had to come in the future.
అది భవిష్యత్తులో రావాల్సి ఉన్నది.
And that came on the day of Pentecost.
అది పెంతికోస్తు దినమున వచ్చింది.
The Baptist and Jesus were preparing the way for that.
బాప్తిసం ఇచ్చి యోహాను మరియు యేసుక్రీస్తు ప్రభువు కూడా దాని కొరకు మార్గమును సిద్ధపరిచారు.
So if we don't understand the difference between the kingdom of earth and the kingdom of heaven.
కాబట్టి ఈ భూ సంబంధమైన రాజ్యానికి మరియు పరలోక రాజ్యానికి తేడాను మనం గమనించకపోయినట్లయితే
we will go back to Old Testament promises and live an old covenant life.
Manamu paata nibandhana vaagdanamulloniki velli paata nibandhana jeevithanni manam jeevistam.
And that's why you find today so many Christians who are occupied with messages on faith that deal only with promises on this earth.
Anduke kevalam ee bhu sambandhamaina vastuvulaku sambandhinchina విశ్వాసం గురించి నిండి ఉన్న వర్తమానములతోనే ఈనాడు క్రైస్తవులు నిండి ఉన్నారు. దాన్ని మనం చూస్తూ ఉన్నాం.
ఇన్ ద న్యూ టెస్టమెంట్ వెన్ ద బైబిల్ స్పీక్స్ అబౌట్ ఫెయిత్ ఇన్ ది ఎపిసోడ్స్ ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ అట్ ఆల్.
కృత నిబంధనలో పత్రికల్లో విశ్వాసము అని రాయబడినప్పుడు అది ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి రాయబడింది కాదు.
ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ఆర్ ఎ బోనస్ థ్రోన్ ఇన్.
భూ సంబంధమైన ఆశీర్వాదాలు బోనస్ వలె అదనంగా ఇవ్వబడతాయి.
లైక్ యు వర్క్ ఇన్ office for a salary and may get a bonus at the end of the year.
Idela untundante oka office lo neevu jeetham koraku panchestavu samvatsaram chivarlo neeku oka bonus kuda raavachu.
In the same way in the new covenant the main thing is the kingdom of heaven.
Adhe vidhanga krutta nibandhanalo mukhyamaina vishayam emtante paraloka rajyamu.
And as we seek the kingdom of heaven first the other earthly things get added to us as a bonus.
Manam ayana rajyamunu neetini modata vetikine edla appudu avanni manaku anugrahinchabadtayi.
That is the main thing that we need to recognize as we begin the gospel of Matthew.
Manamu Mattayi suvartha prarambhistunappudu mukhyamaina vishayam ga danni manam gurtunchukovali.
And that's why the Holy Spirit has used the expression kingdom of heaven 32 times in this book.
Anduke parishuddhaatmudu paraloka rajyamu ane maatanu 32 saarlu ee pustakamlo vraasinchadu.
And in the other gospels the same expression is called the kingdom of God.
Migilina suvarthallo ide maata devuni rajyamu ani vraayabadi undi.
Same thing.
రెండు కూడా ఒకటే.
బట్ హెవెన్ ఇస్ ఎంఫసైజ్డ్ హియర్ టు షో దట్ దేర్ ఇస్ అ షిఫ్ట్ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్ ఇన్ ద న్యూ కవెనెంట్.
ఇక్కడ పరలోకము అనే మాట ఎందుకు ఎక్కువగా వాడబడిందంటే క్రొత్త నిబంధనలో భూలోకము నుండి పరలోకమునకు సంగతులు మారాయని.
ఇన్ ది ఓల్డ్ కవెనెంట్ దే వర్ బ్లెస్డ్ విత్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ఇన్ ఎర్త్లీ ప్లేసెస్.
పాత నిబంధనలో వారు ఈ భూమి మీద భూ సంబంధమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించబడ్డారు.
ఇన్ ద ల్యాండ్ ఆఫ్ కేనాన్ ప్రైమరీలీ,
ముఖ్యంగా కనాను దేశంలో.
బట్ ఇన్ ద న్యూ కవెనెంట్ వి ఆర్ బ్లెస్డ్ విత్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్.
కానీ మనమైతే పరలోకంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించబడ్డాము.
సో లెట్స్ కీప్ దట్ ఇన్ మైండ్ యాస్ వి బిగిన్ ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ.
కాబట్టి మనము మత్తయి సువార్త ప్రారంభిస్తున్నప్పుడు ఆ విషయాలను మనం గుర్తుంచుకుందాం.
Because that will deliver you from a lot of deception that's going on in today's Christian preaching.
ఈనాడు క్రైస్తవ బోధలో ఉన్న మోసము నుండి అది నిన్ను విడుదల చేస్తుంది.
సో కమింగ్ టు దిస్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ మాథ్యూ,
మత్తయి సువార్త 1వ అధ్యాయానికి మనం వద్దాం.
వి రీడ్ హియర్ అబౌట్ సల్వేషన్.
ఇక్కడ మనం రక్షణ గురించి చదువుతున్నాం.
మాథ్యూ 1:21,
మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం.
యు షల్ కాల్ హిస్ నేమ్ జీసస్ బికాజ్ హి విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్.
తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు.
నౌ ఇట్స్ ఎ వెరీ కామన్ ఎక్స్ప్రెషన్ ఫౌండ్ అమంగ్ బిలీవర్స్ టు సే ఐ యామ్ సేవ్డ్ అండ్ దే ఆస్క్ పీపుల్ ఆర్ యు సేవ్డ్.
మనం విశ్వాసుల్లో తరచుగా ఈ మాటను వింటూ ఉంటాం, నీవు రక్షించబడ్డావా అని అడుగుతూ ఉంటారు, నేను రక్షించబడ్డాను అని చెప్తూ ఉంటారు.
దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్.
అది ఎంతో మంచి ప్రశ్న.
వెరీ గుడ్ థింగ్ టు నో దట్ వి ఆర్ సేవ్డ్.
మనం రక్షించబడ్డామని తెలుసుకోవటం ఎంతో మంచి విషయం. అది
సేవ్డ్ ఫ్రమ్ వాట్?
కానీ దేని నుండి రక్షించబడ్డాం?
It doesn't say here Jesus came to save us from hell.
యేసు క్రీస్తు ప్రభు మనల్ని నరకం నుండి రక్షించడానికి వచ్చాడని ఇక్కడ రాయబడలేదు.
It says here he came to save us from our sins.
ఆయన మన పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు అని రాయబడింది.
When we are saved from our sins, we automatically get saved from hell.
మన పాపముల నుండి మనం రక్షించబడినట్లయితే నరకం నుండి కూడా మనం రక్షించబడతాం.
Unfortunately, millions of Christians want to be saved from hell who don't seem to have much interest to be saved from sin right now.
కాని దురదృష్టవశాత్తు లక్షల మంది క్రైస్తవులు నరకము నుండి రక్షించబడటానికి ఇష్టపడతారు, కానీ ఇప్పుడు పాపము నుండి రక్షించబడటానికి ఇష్టపడరు.
సో లెట్స్ గెట్ దిస్ అండర్స్టాండింగ్ ఆఫ్ సల్వేషన్ ఆల్సో క్లియర్ ఇన్ ది ఫస్ట్ చాప్టర్.
కాబట్టి ఈ 1వ అధ్యాయంలో కూడా రక్షణ గురించిన స్పష్టతను మనం అర్థం చేసుకుందాం.
నాట్ ఓన్లీ సేవ్ ఫ్రమ్ సిన్,
కేవలం పాపము నుండి రక్షించబడటం మాత్రమే కాదు.
As I told you, saved from this earth.
ఈ భూ సంబంధమైన వాటి గురించి కూడా మనం రక్షించబడాలి, ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా.
Because now it's a kingdom of heaven that Jesus has come to preach.
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు బోధించడానికి వచ్చింది పరలోక రాజ్యం గురించి.
So when a person says I'm saved,
నేను రక్షించబడ్డాను అని ఒక వ్యక్తి చెప్పినప్పుడు,
he needs to ask himself, saved from what?
తన్ను తాను ప్రశ్నించుకోవాలి, నేను దేని నుండి రక్షించబడ్డాను అని.
Am I saved from sin in my life?
నా జీవితంలో ఉన్న పాపం నుండి నేను రక్షించబడ్డానా?
Anger and lust and bitterness.
కోపమును మోహమును అసూయను ద్వేషమును నేను జయించానా?
Have I been saved from the earth and being attracted and drawn and living for the things of this earth?
ఈ భూ సంబంధమైన వాటి గురించి, ఈ భూ సంబంధమైన ఆకర్షణల గురించి, వాటి కోసం జీవించడం గురించి నేను రక్షించబడ్డానా?
That is the question.
అది ప్రశ్న.
So remember this.
కాబట్టి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి.
As you come to the pages of the New Testament, the very first promise is Jesus will save his people from their sins.
మనము కొత్త నిబంధన పేజీల్లోనికి వచ్చినప్పుడు వెంటనే మనకు కనపడే మొట్టమొదటి వాగ్దానం ఏమిటంటే యేసు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును.
Not just forgive us our sins.
కేవలం మన పాపములను క్షమించడం మాత్రమే కాదు.
That is just cleaning the vessel.
అది కేవలం ఒక పాత్రను శుభ్రపరిచినట్లుగా ఉంటుంది.
Filth of our past life.
మన గత జీవితంలోని అపవిత్రత అంతా.
Even when our heart is cleansed from the guilt of our past life.
మన హృదయము మన గత జీవితం యొక్క అపరాధ భావం నుండి కడుగుబడినా కూడా,
there is a power in our nature that is always dragging us down into sin.
మన స్వభావం యొక్క శక్తి ఎల్లప్పుడూ కూడా మనల్ని పాపం వైపుకు లాగుతూ ఉంటుంది.
And for that what we need is not forgiveness but deliverance.
దాని కొరకు మనకు కావాల్సింది కేవలం క్షమాపణ మాత్రమే కాదు, కానీ విడుదల.
That's why Jesus taught us to pray in Matthew 6 like this.
అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మనం ఈ విధంగా ప్రార్థించాలని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పారు.
Forgive us our sins.
మా పాపములను క్షమించండి.
Then deliver us from evil.
దుష్టుడి నుండి విడుదల చేయండి.
We need forgiveness and deliverance.
కాబట్టి మనకు క్షమాపణ కావాలి మరియు విడుదల కూడా కావాలి.
Salvation is not just forgiveness.
రక్షణ అంటే కేవలం క్షమాపణ పొందడం మాత్రమే కాదు.
But deliverance from the power of sin in our life.
మన జీవితంలో పాపం యొక్క శక్తి నుండి విడుదల పొందటం.
That is in the first page of the New Testament.
అది క్రొత్త నిబంధనలోని మొదటి పేజీలోనే ఉంది.
Kingdom of heaven is the very first message that Jesus preached in Matthew 4:17.
మత్తయి సువార్త 4:17లో యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట బోధించినది పరలోక రాజ్యం అనే సందేశము.
If you just keep these two things in mind.
ఈ రెండు విషయాలను మీ మనసులో మీరు ఉంచుకున్నట్లయితే
first promise in the New Testament.
క్రొత్త నిబంధనలోని మొట్టమొదటి వాగ్దానము ఆయన సమస్త పాపముల నుండి రక్షించును.
First message that Jesus preached.
యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన మొట్టమొదటి సందేశము.
Repent.
మారు మనసు పొందుడి.
Why?
ఎందుకు?
Because the kingdom of heaven is near.
ఎందుకంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది.
Today it has already come.
ఇప్పుడు అది రానే వచ్చింది.
Repent.
మారు మనసు పొందండి.
Receive the kingdom of heaven into your life.
పరలోక రాజ్యమును మీ జీవితంలోనికి స్వీకరించండి.
So if we keep these two things in our mind as how the gospel of Matthew begins
kabatti mattayi suvartha ye vidhanga prarambhinchabadindo ee rendu vishayalanu manam manasulo unchukonnatlayite
we will be delivered from a lot of deception that's going on in today's Christian preaching
inadu kristava bodhalo jarugutunna ఎంతో మోసము నుండి మనం విడుదల పొందుతాం.
డస్ నాట్ ప్రీచ్ సాల్వేషన్ ఫ్రమ్ సిన్.
పాపము నుండి రక్షణ గురించి అది బోధించదు.
డస్ నాట్ ప్రీచ్ రిపెంటెన్స్.
మారు మనసు గురించి బోధించదు.
డస్ నాట్ ప్రీచ్ అబౌట్ blessings in heavenly places.
Parasambandhamaina aashirvadalu gurinchi kuda bodhinchadu.
Yet these are the fundamental things with which the New Testament began.
Aina kuda itvanti pradhanamaina amshalato kotta nibandhana prarambhinchabadindi.
Devil has led Christians back into the old covenant life.
Apavadi kristavulnu marla paata nibandhalaniki nadipinchadu.
They have forgiveness.
Akkada vaaru kshamaapana kaligi unnaru.
But
kaani
no deliverance from sin.
Paapamu nundi vidudal ledu.
And no seeking for things in heaven.
Mariyu పర సంబంధమైన విషయాలను వెతుకుటక్కర్లేదు.
Let's look at the genealogy of Jesus in the first 17 verses.
మొదటి 17 వచనములలోని యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిని చూద్దాం.
There are four women mentioned here.
ఇక్కడ నలుగురు స్త్రీలు ప్రస్తావించబడ్డారు.
To see who they are.
వారెవరో చూడటం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
Tamar in verse 3.
మొట్టమొదటగా 3వ వచనములో తామారు గురించి వ్రాయబడింది.
Tamar was Judah's daughter-in-law.
తామారు యూదా కోడలు.
And he had a children through his daughter in
మరియు యూదా తన కోడలైన తామారు ద్వారా పిల్లలను కన్నాడు.
It was adultery within the family.
కుటుంబంలోనే వ్యభిచారం అది.
And think of this, Jesus was planning his genealogy from heaven hundreds of years before he came to this.
ఆయన ఈ భూమి మీద పుట్టకు మునిపే కొన్ని వందల సంవత్సరాల నుండే తన వంశావళిని పరలోకము నుండి ఆయన ప్రణాళిక వేసుకుంటున్నాడు.
You were planning your genealogy, your family line.
ఒకవేళ నీవు ఏ కుటుంబంలో జన్మించాలని నీ వంశావళి గురించి నీవు ప్రణాళిక చేస్తున్నట్లయితే,
would like to choose a pure line with a lot of rich people and good looking people etc.
నీవెంతో పవిత్రమైన కుటుంబాన్ని మరియు ధనవంతులున్న కుటుంబాన్ని మరియు బాగా అందంగా ఉండే కుటుంబాన్ని ఎంచుకుంటావు.
Jesus chooses a line which from the beginning is tainted with incest, meaning adultery in the family.
Kani Yesu Christu pravaru tana vamshavali gurinchi pranalika chestunappudu mottamadati nunde kutumbamlone vyabhacharam unna dani chusukuntunadu.
Second woman mentioned here is Rahab in verse 5.
Ikkada prastavinchabadina rendava stree Rahabu 5th vachanam.
Rahab was the most well known prostitute in Jericho.
Rahabu Jericho lo perennika gala vesya.
Such a person to be in your family line?
Nee kutumbamlo atuvanti varu undalani neevu ennukuntava?
The third woman mentioned here in verse 5 is Ruth.
Ikkada ప్రస్తావించబడిన మూడవ స్త్రీ రూతు 5వ వచనం.
రూత్ ఇస్ ఎ మోయాబైట్ వి రీడ్.
రూతు మోయాబిరాలు.
డు యు నో హూ మోయాబ్ వాస్ హర్ ఆన్సెస్టర్?
మోయాబు వారు ఎవరో మీకు తెలుసా? మోయాబు మూల పురుషుడు ఎవరో మీకు తెలుసా?
మోయాబ్ was the child born when Lot committed adultery with his own daughter.
Lotu tana santa kooturuto vyabhacharam chesinappudu puttina vade Moabu.
Would you choose a line like that?
Atuvanti vamshavallini venchukuntava?
These were the physical ancestors of Jesus.
వీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క భౌతిక సంబంధమైన పితరులు.
దీస్ త్రీ
ఈ ముగ్గురు.
అండ్ వన్ మోర్ ఉమెన్ ఇస్ మెన్షన్.
మరొక స్త్రీ కూడా ఇక్కడ ప్రస్తావించబడింది.
ఆర్ ఏ ఫిజికల్ ఆన్సెస్టర్ ఆఫ్ జీసస్.
ఈమె యేసుక్రీస్తు ప్రభు యొక్క భౌతిక సంబంధమైన పూర్వీకురాలు కాదు.
బట్ హూ వాజ్ ఆన్సెస్టర్ ఆఫ్ జోసెఫ్.
కానీ ఆమె యోసేపు యొక్క పూర్వీకురాలు.
అండ్ దాట్ ఈస్ బాత్షీబా. Mentioned in verse 6.
Ame Bathsheba 6th vachanamlo prasthavinchabadindi.
There again it's a terrible story how David committed adultery with somebody else's wife.
Idi kuda ento bhayankaramaina చరిత్ర దావీదు వేరే వాని భార్యతో వ్యభిచారం చేశాడు.
Killed the husband and married that wife.
ఆమె భర్తను చంపివేసి ఆమెను వివాహం చేసుకున్నాడు.
And imagine Jesus genealogy having all these names right in the very first page.
యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో మొదటి పేజీలోనే ఈ పేర్లన్నీ ఉన్నాయి.
Even if that was your history, mention it.
ఒకవేళ నీ చరిత్ర అదే అయినా కూడా నీవు దాన్ని ప్రస్తావించవు.
Particularly among the Jews, they had the habit of not mentioning women's names at all.
Mukhyanga yudula sampradayam prakaram streela perlu vallu prastavincharu.
Genealogy was always the man's name.
Vamsavallo eppudu kuda purushula perle untayi.
There in Luke chapter 3 where which is a genealogy of Mary, and Mary's name is not even mentioned.
Lukas vartha 3rd adhyayamlo Maria vamsavalu gurinchi prastavinchinappudu andulo aam pere undadu.
She is the wife of Joseph.
Kevalam Yosepu bharya ani maatrame prastavinchabadindi.
So in Jewish genealogies you read in the Old Testament, you hardly ever see the mention of a woman.
కాబట్టి పాత నిబంధనలో యూదుల వంశావళిలో మనం చూసినట్లయితే స్త్రీల పేర్లు అందులో ఎక్కడ మనకు కనపడవు.
Genesis or Chronicles,
ఆది కాండంలో కానీ మొదటి దినవృత్తాంతంలో కానీ
genealogy,
అనేక వంశావళిలు ఉన్నాయి.
Read a mention of a woman.
ఒక స్త్రీ గురించి ప్రస్తావించడం ఎక్కడ చూస్తాం మనం?
Why are four women mentioned here?
ఎందుకు ఇక్కడ నలుగురు స్త్రీల పేర్లు ప్రస్తావించబడ్డాయి?
Four women with a terrible history.
ee naluguru streelu kuda ento bhayankaramaina charitranu kaligi unnaru.
Sexual failure,
laingika sambandhamaina otami.
All four cases,
ee naluguru vishayamlo kuda.
Ruth through her ancestor Moab.
రూత్ ఏమో తన పూర్వీకుడైన మోయాబు ద్వారా.
అండ్ ఆల్ ది అదర్స్ డైరెక్ట్లీ దెమ్సెల్వ్స్.
మిగిలిన వారందరూ కూడా వారంతట వారే ఓడిపోయారు.
వై హస్ ద హోలీ స్పిరిట్ పుట్ దట్ ఇన్ ద వెరీ ఫస్ట్ పేజ్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్?
ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధనలోని మొదటి పేజీలోనే ఆ పేర్లు పెట్టాడు?
టు టీచ్ us వన్ థింగ్,
అది మనకు ఒక విషయాన్ని బోధిస్తుంది.
జీసస్ ఐడెంటిఫైడ్ హింసెల్ఫ్ విత్ సిన్నర్స్ ఈవెన్ దో హీ వాస్ pure and holy as God.
Aina parishuddhudaina devudayindu kuda paapulato tanu tanu kanaparchukunnadu.
He didn't want the worst sinner in the world to feel left out.
Ee lokamlo unna ati ghoramaina paapi kuda nenu vichipettabaddanu ani bhavinchukunda.
And that is what we see here, his tremendous love for sinful fallen man.
పాపాత్ముడైన పడిపోయిన మానవుని గురించిన దేవుని యొక్క అత్యంత గొప్ప ప్రేమను మనం ఇక్కడ చూస్తాం.
వాట్ వి సీ హియర్ ఇస్ ద ట్రూత్ ఆఫ్ వాట్ జీసస్ సెడ్, ఐ డిడ్ నాట్ కమ్ టు కాల్ ద రైచస్ బట్ సిన్నర్స్ టు రిపెంటెన్స్.
యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా నేను నీతిమంతులను పిలువటకు రాలేదు కానీ పాపులు మారు మనసు పొందుటకై పిలుచుటకే నేను వచ్చాను అనే సత్యాన్ని మనం ఇక్కడ చూస్తాం.
ఇన్ ద వెరీ ఫస్ట్ పేజ్,
మొదటి పేజీలోనే.
దెన్ వి రీడ్ హియర్,
ఆ తర్వాత మనం ఇక్కడ చదువుతాం.
అబౌట్ జోసెఫ్ వాంటింగ్ టు పుట్ అవే మేరీ వెన్ హీ హెర్డ్ దట్ షీ వాస్ ప్రెగ్నెంట్.
ఆమె గర్భవతి అని ఆయన విన్నప్పుడు ఆమెను విడిచిపెట్టడానికి యోసేపు ప్రయత్నిస్తూ ఉంటాడు.
కోర్స్ ఎవ్రీబడి లైక్ ఎవ్రీబడి ఎల్స్ జోసెఫ్ అస్యూమ్ దట్ షీ హడ్ కమిటెడ్ సిన్.
మిగిలిన వారి వలె యోసేపు కూడా అనుకున్నాడు ఏమో పాపం చేసి ఉంటుందని.
బికాజ్ దేర్ వాస్ నెవర్ ఎ కేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ ఎ చైల్డ్ బీయింగ్ బోర్న్ విదౌట్ ఎ ఫాదర్.
తండ్రి లేకుండా ఒక బిడ్డ జన్మించినట్లుగా ప్రపంచ చరిత్రలోనే ఇంతకు మునుపటువంటి సంఘటన ఇప్పుడు జరగలేదు.
దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్,
ఇదే మొదటి సంఘటన.
యునిక్ బికాజ్ ఇట్ వాస్ గాడ్ హింసెల్ఫ్ కమింగ్ యాజ్ ఎ బేబీ.
ఎంతో విశిష్టమైనది ఎందుకంటే దేవుడే ఒక పసిబిడ్డ వలె వస్తున్నాడు కాబట్టి.
జోసెఫ్ ఆబ్వియస్లీ కుడెంట్ అండర్స్టాండ్ దట్.
కాబట్టి యోసేపు దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు.
ద వండర్ఫుల్ థింగ్ వి సీ హియర్ ఇస్,
కానీ మనం ఇక్కడ చూసే అద్భుతమైన విషయం ఏమిటంటే,
ఇన్ వర్స్ 19
19వ వచనంలో,
జోసెఫ్ was a righteous man.
యోసేపు నీతిమంతుడై ఉన్నాడు.
And that's the first time the word righteous is mentioned in the New Testament.
క్రొత్త నిబంధనలో మొట్టమొదట నీతిమంతుడు అనే మాట ఇక్కడే ప్రస్తావించబడింది.
And as a righteous man, what is the characteristic of this righteous man mentioned here?
కాబట్టి నీతిమంతుడికి ఉండవలసిన లక్షణం ఏమిటి ఇక్కడ ఏం ప్రస్తావించబడింది?
He did not want to disgrace Mary.
ఆయన మరియను అవమానపరచదలుచుకోలేదు.
What should be the primary characteristic of a righteous man?
కాబట్టి నీతిమంతుని యొక్క ప్రాథమిక లక్షణం ఏమై ఉండాలి?
That he does not want to expose the sin of other people.
ఇతరుల పాపములను బహిర్గతం చేయాలనుకోడు.
Look at the number of Christians who go around speaking evil about others.
వేరే వారి గురించి చెడుగా మాట్లాడుతున్న క్రైస్తవులను చూడు.
That itself shows that they are not righteous.
వారు నీతిమంతులు కాదని అదే తెలియజేస్తుంది.
The first mention of righteousness in the first page of the New Testament is this.
క్రొత్త నిబంధనలో మొట్టమొదటగా నీతిమంతుడు అని ప్రస్తావించబడిన సందర్భం ఇదే.
I don't want to disgrace another person.
నేను వేరే వారిని అవమానపరచను.
I don't want to expose another person's sin.
వేరే వ్యక్తి యొక్క పాపమును నేను బహిర్గతం చేయను.
It says he wanted to put her away secretly, verse 19.
19వ వచనంలో ఇక్కడ చెప్పబడింది ఆయన రహస్యంగా ఆమెను విడనాడదాం అనుకున్నాడు.
A righteous man behaves.
ఒక నీతిమంతుడు ఆ విధంగా ప్రవర్తిస్తాడు.
He wants to cover people's sin.
ఇతరుల యొక్క పాపములను కప్పివేయడానికి ప్రయత్నిస్తాడు.
And so there is a good example in Joseph that all of us can follow.
మనందరము అనుసరించడానికి యోసేపు ఒక మంచి మాదిరిగా ఉన్నాడు.
In chapter 2,
ఆ తర్వాత మనం 2వ అధ్యాయంలోకి వెళ్తాం.
Story of the wise men.
జ్ఞానుల గురించి మనం చదువుతాం.
And there's something foolish that these wise men did.
ఈ జ్ఞానులు ఒక బుద్ధిహీనమైన పని చేశారు.
And that was they followed the star.
అదేమిటంటే వాళ్ళు నక్షత్రమును వెంబడించారు
యెరూషలేం
వరకు కూడా.
అండ్ వన్స్ దే రీచ్ యెరూషలేం,
కానీ ఒకసారి యెరూషలేమునకు వచ్చిన తర్వాత
ఫాలో ద స్టార్ స్టిల్
వాళ్ళు ఇంకా నక్షత్రాన్ని వెంబడించి ఉండొచ్చు.
దట్ మోమెంట్ సెడ్ ఓ నౌ వీ డోంట్ నీడ్ టు ఫాలో ద స్టార్.
ఆ క్షణంలో వారు అనుకున్నారు ఇక మనం నక్షత్రాన్ని వెంబడించాల్సిన అవసరం లేదు.
Kings are always born in palaces.
మనకు తెలుసు రాజులు ఎప్పుడు రాజభవనాల్లోనే జన్మిస్తుంటారు.
సో once they reached Jerusalem and they knew that Herod's palace was there,
kabatti varu ok sari Jerusalem ku vachin tarvata akada Herod rajabhavanu undani vallaku telusu.
We'll go there and find out, he must be there.
Ayina akade untadeemo manam illa akada kanukundam anukunnaru.
The star is a picture of God's word.
Ikkada nakshatramu devuni vakyamunaku sadrishyanga undi.
It always leads us to Jesus.
Adi manalni eppudu Yesu daggariki maatrame nadipistu untundi.
But when we stop following the star,
kani manam eppudaithe nakshatrani vembadinchatam manivestamo,
use our human wisdom,
mana manava gnananu upayogistamo,
we'll end up in the wrong place.
Manamu tappu trovuloniki vellipothamu.
That's what happened to these wise men.
Ee gnanulaku adhe jarigindi.
They ended up in the wrong place.
Vallu తప్పుడు ప్రదేశంలోనికి వెళ్లిపోయారు.
They used their human reason.
ఎందుకంటే వాళ్ళ మానవ జ్ఞానాన్ని వాళ్ళు ఉపయోగించారు.
It was not in the palace that Jesus was born.
యేసు ప్రభు పుట్టబోయేది ఒక రాజభవనంలో కాదు.
Would these wise men ever have thought that he'd be born in a cow shed?
ఆయన ఒక పశువుల పాకలో జన్మిస్తాడని ఈ జ్ఞానులకు ఏమైనా ఆలోచన ఉందా?
So they got delayed there.
కాబట్టి వాళ్ళు ఆలస్యమైపోయారు.
I don't know how long they got delayed.
వాళ్ళకి ఎంత ఆలస్యమైందో నాకు తెలియదు.
బట్ ఫైనలీ గాట్ నో ఆన్సర్ ఫ్రమ్ హెరోడ్ ఎక్సెప్ట్ వాట్ ద ప్రీస్ట్ సెడ్ దట్ ఇట్స్ సమ్వేర్ ఇన్ బెత్లెహేమ్ హి విల్ బి బోర్న్.
మొత్తానికి బెత్లెహేమ్ లో ఎక్కడో ఒక శిశువు జన్మిస్తాడు అని యాజకుడు చెప్పింది తప్ప హెరోడ్ దగ్గర నుండి వారికి ఎటువంటి సమాచారం రాలేదు.
అండ్ సో దే ఫైనలీ ఫాలోడ్ ద స్టార్ అగైన్.
కాబట్టి వారు మరలా నక్షత్రాన్ని వెంబడిస్తూ వెళ్లారు.
స్టార్ లెడ్ దెం టు బెత్లెహేమ్.
ఆ నక్షత్రం వారిని బెత్లెహేమ్‌కు నడిపించింది.
మత్తయి 3 వి రీడ్ అబౌట్ జాన్ ద బాప్టిస్ట్.
మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి చదువుతాం.
హి కేమ్ బాప్టైజింగ్ ఇన్ వాటర్, ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద బైబిల్ టు బాప్టైజ్ ఇన్ వాటర్.
ఆయన నీటి బాప్తిస్మ ఇవ్వడానికి వచ్చాడు. బైబిల్లో మొట్టమొదటి వ్యక్తి నీటి బాప్తిజం ఇచ్చిన వ్యక్తి బాప్తిజం యోహానే.
అండ్ హీ టోల్డ్ పీపుల్,
ఆయన ప్రజలకు చెప్పినప్పుడు,
11, ఐ కెన్ ఓన్లీ బాప్టైజ్ యూ ఇన్ వాటర్.
11వ వచనము, నేను కేవలం నీటిలో మాత్రమే బాప్తిజం ఇవ్వగలను.
సమ్వన్ ఇస్ కమింగ్ ఆఫ్టర్ మీ హూ విల్ బాప్టైజ్ యూ ఇన్ ద హోలీ స్పిరిట్, మాథ్యూ 3:11.
నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తాడు. మత్తయి సువార్త 3:11 వచనం.
సెకండ్ ప్రామిస్ ఇన్ ద న్యూ టెస్టమెంట్.
ఇది కొత్త నిబంధనలోని రెండో వాగ్దానం.
The first is being saved from sin.
మొదటిదేమొ ఆయన మన పాపముల నుండి మనల్ని రక్షిస్తాడు.
Second is to be baptized in the Holy Spirit and fire.
రెండోదేమొ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇస్తాడు.
Need both of these.
మనకు ఈ రెండు కావాలి.
And Jesus comes to be baptized from him.
ఆయన యొద్ద నుండి బాప్తిజం తీసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు.
He need not have been baptized.
ఆయన బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం లేదు.
బట్ హి ఐడెంటిఫైస్ హింసెల్ఫ్ విత్ సిన్నర్.
ఆయన తనంతట తానే పాపులతో కనపరుచుకున్నాడు. ఆయన ఎప్పుడు పాపం చేయలేదు.
స్టాండ్స్ ఇన్ లైన్ విత్ సిన్నర్.
కానీ పాపులతో సమానంగా నిలబడ్డాడు.
అండ్ గెట్స్ బాప్టైజ్డ్.
మరియు బాప్తిజం కూడా తీసుకున్నాడు.
There he didn't have any old man to put away.
తనలో పాతి పెట్టడానికి ప్రాచీన పురుషుడు లేడు.
హి హింసెల్ఫ్, there was no old man in his nature to put away from his life.
Tana jeevithamlo nundi teesveyabattaniki etuvanti prachina purushudu ayinlo ledu.
That's what we testify to in baptism.
Baptismamlo ade manam sakshyam istam.
Still stood in line.
Aina kuda aina ఆ వరుసలో నిలబడ్డాడు.
మాథ్యూ 4:1-11 వి సీ 3 టెంప్టేషన్.
మత్తయి సువార్త 4:1-11 వచనాల్లో మూడు శోధనలను మనం చూస్తాం.
He was tempted concerning his physical need.
తన భౌతిక సంబంధమైన అవసరాలను గురించి శోధించబడ్డాడు.
He was tempted with earthly riches.
ఈ భూ సంబంధమైన ఐశ్వర్యమును గురించి ఆయన శోధించబడ్డాడు.
Honor that the devil offered him.
అపవాది ఇస్తానన్న ఘనత గురించి కూడా ఆయన శోధించబడ్డాడు.
And he was tempted to seek honor for himself by jumping off the temple and landing unhurt.
ఆయన దేవాలయం నుండి క్రిందకు దూకి ఎటువంటి దెబ్బ తగలకుండా బయటకు వచ్చి ఆ విధంగా ఘనతను పొందాలని కూడా శోధించబడ్డాడు.
Each time he overcame.
కానీ ప్రతిసారి కూడా ఆయన జయించాడు.
Only by quoting God's word.
కేవలం దేవుని వాక్యమును ఎత్తి చూపటం ద్వారా.
The devil tempts us also today.
ఈనాడు కూడా అపవాది మనల్ని శోధిస్తూ ఉంటాడు.
Bible says Jesus was tempted exactly like us.
యేసు ప్రభు అన్ని విషయాల్లో మన వల్లే శోధించబడ్డాడని బైబిల్ చెప్తుంది.
ఓన్లీ త్రీ టెంప్టేషన్.
ఇవి కేవలం మూడు శోధనలే.
ఫస్ట్ వాస్ ద టెంప్టేషన్ టు సీక్ ఫర్ ఫిజికల్ నీడ్ without listening to God's word.
మొట్టమొదటిది దేవుని వాక్యం వినకుండా మన భౌతిక సంబంధమైన అవసరాలను తీర్చుకొనుట.
And even though there was nothing wrong in turning stones into bread,
రాళ్లను రొట్టెలుగా మార్చడంలో ఎటువంటి పాపం లేనప్పటికీ,
cheating anybody,
ఎవరిని మోసం చేయకుండా,
doing his own need,
తన అవసరాలను తీర్చుకొనుట.
Jesus life was such that he would not do even a simple thing like that without a leading from his father.
అయినా కూడా అలాంటి సామాన్యమైన విషయం కూడా తండ్రి యొక్క నడిపింపు లేకుండా యేసుక్రీస్తు ప్రభు చేసేవారు కాదు.
మోస్ట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్.
అనేక మంది దాన్ని అర్థం చేసుకోలేరు.
దట్ వి ఆర్ టు లివ్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్స్ అవుట్ ఆఫ్ గాడ్స్ మౌత్. మత్తయి 4:4.
మత్తయి సువార్త 4:4 ఉన్నట్లుగా మనము దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించవలసి ఉన్నాము.
వి డోంట్ లిసన్ టు గాడ్స్ వర్డ్ స్పీకింగ్ టు us కాన్స్టెంట్లీ, వి ఆర్ గోయింగ్ టు మిస్ అవుట్ ఆన్ His very best for our life.
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటను మనం వినకపోయినట్లయితే దేవుడు మన ఎళ్ల కలిగిన శ్రేష్టమైన ప్రణాళికను మనం కోల్పోతాము.
Temptation.
రెండవ శోధన.
Was to seek honor.
ఘనతను కోరుకొనుట.
Temptation that comes to us.
మనకు వచ్చే మరొక శోధన ఇది.
Show other people that we have faith.
మనకు విశ్వాసం ఉందని ఇతరులకు కనపరుచుకునే శోధన.
I won't take medicine if I'm sick. I'll show I've got faith.
నాకు రోగం వచ్చినా కూడా నేను మందులు వాడను, నా విశ్వాసాన్ని నేను చూపిస్తాను.
Stupidity.
అది బుద్ధిహీనత.
Done that, he would have died.
వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా చేసినట్లయితే ఆయన చనిపోయి ఉండేవారు.
And a lot of people don't take medicine, die also.
ఆ విధంగా మందులు వాడిన అనేక మంది చనిపోతూ ఉంటారు.
They don't show their faith, they show their stupidity.
వాళ్ళు చూపించేది వాళ్ళ విశ్వాసాన్ని కాదు కానీ వాళ్ళ బుద్ధిహీనతను.
To all such people, you must quote this word that Jesus said, don't tempt the Lord your God.
అటువంటి వారందరికీ మనం ఈ వాక్యాన్ని చూపించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా చెప్పారు, ప్రభు అయిన దేవుణ్ణి నీవు శోధింపవలదు.
Temptation. All the glory of this world was offered to Jesus.
మూడో శోధన ఏమంటంటే ఈ లోక మహిమంతటిని అపవాది యేసుక్రీస్తు ప్రభువుకు ఇవ్వజూపాడు.
Could Jesus be attracted by the glory of the world?
యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోక రాజ్య మహిమకు ఆకర్షించబడతాడా?
He had to be tempted like us.
అవును, ఆయన అన్ని విషయాల్లో మన వలే శోధించబడ్డాడు.
All three cases he rejected it by saying God's word says something different.
ఈ మూడు విషయాల్లో కూడా దేవుని వాక్యం ఏ విధంగా చెప్తుంది అని చూపించి వాటిని తిరస్కరించాడు.
That's how he overcame temptation.
ఆ విధంగా ఆయన శోధనను జయించారు.
And when the devil quoted a scripture to him, quoted another scripture.
మత్తయి సువార్త 4:6 అపవాది ఆయనకు వాక్యం చూపించినప్పుడు ఆయన మరొక వాక్యం చూపించాడు.
Teaching us that one scripture alone can also lead us astray.
ఇది మనకి ఏం బోధిస్తుందంటే మనం కేవలం ఒక వచనం మీదే ఆధారపడినట్లయితే అది మనల్ని తప్పు త్రోవలోకి నడిపిస్తుంది.
We don't balance it with another scripture.
మనము వేరొక లేఖనముతో దాన్ని సమతుల్యపరచుకోవాలి.
These fundamental lessons, first pages of Matthew's gospel.
మత్తయి సువార్త యొక్క మొట్టమొదటి పేజీల్లో నుండి మనం ఈ ప్రాథమికమైన సత్యాలను నేర్చుకుందాం.
Chapter 5.
5వ అధ్యాయం చూద్దాం.
Chapters 5, 6 and 7, the longest sermon of Jesus mentioned anywhere in the Bible.
బైబిల్లో రాయబడిన యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రసంగముల్లోకెల్లా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయముల్లోని ప్రసంగము అతి పెద్దది.
Called the Sermon on the Mount because he preached it on a mountain.
దీన్ని కొండ మీద ప్రసంగం అని పిలుస్తుంటారు, ఎందుకంటే దీన్ని ఆయన కొండ మీద ప్రసంగించారు.
But there's one very important verse that you need to see.
కానీ ఇందులో ఒక ప్రాముఖ్యమైన వచనాన్ని మనం చూడాలి.
Not just that it was a sermon on the mount.
ఇది కేవలం కొండ మీద ప్రసంగం అని కాదు.
But verse 1, it was a sermon to his disciples.
ఇది తన శిష్యులకు చేసిన ప్రసంగము.
It's not what Jesus preached to the crowd.
ఇది యేసుక్రీస్తు ప్రభు జనసమూహములకు బోధించింది కాదు.
To the Pharisees, he said a lot of things in Matthew 23.
ప్రభు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పరిసయ్యులకు చాలా విషయాలు బోధించాడు.
But and to the people in the roadsides, he would preach many things.
రోడ్డు ప్రక్కల ఉన్న జనసమూహములకు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎన్నో విషయాలు బోధించాడు.
Here it says, when he saw the multitudes, he took his disciples away to the mountain and preached to them.
కానీ ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఆయన జనసమూహములను చూచి తన శిష్యులను కొండ మీదకు తీసుకువెళ్లి వారికి బోధించసాగాడు.
When people who are not disciples try to follow Matthew 5, 6 and 7, they've got it all wrong.
శిష్యులు కాని ప్రజలు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలోని విషయాలను అనుసరించడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు.
These are people to whom Jesus had said earlier in Matthew 4:19. Follow me and I will make you fishers of men.
మత్తయి సువార్త 4:19 వచనములో నన్ను వెంబడించుడి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అని యేసుక్రీస్తు ప్రభు చేత పిలువబడిన వారు.
There we read about the call of 4 of his disciples who gave up everything in order to follow Jesus.
నన్ను వెంబడించడానికి మీరు సమస్తమును విడిచిపెట్టాలనే యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపునకు ప్రతిస్పందించిన నలుగురు శిష్యుల గురించి మనం ఇక్కడే చదువుతాం.
And great multitudes, verse chapter 4:25, followed him.
4:25 వచనములో అనేక మంది జనసమూహములు ఆయన వెంబడించారు.
So verse 18-22 of chapter 4 we read of the disciples.
4వ అధ్యాయం 18 నుండి 22వ వచనములో మనం శిష్యుల గురించి చదువుతాం.
25 verse 25 with the multitude.
25వ వచనములో జనసమూహముల గురించి మనం చదువుతాం.
Seeing the multitudes he took the disciples.
ఆయన జనసమూహములను చూచి వారిని వదిలిపెట్టి శిష్యుల్ని తీసుకొని వెళ్ళాడు.
So you can't really follow the sermon on the mount if you're not first of all given up everything to follow Jesus.
యేసు ప్రభువును వెంబడించుటకు నీకున్నదంతయు నీవు విడిచిపెట్టినట్లయితే కొండ మీద ప్రసంగంలో ఉన్న విషయాలను నీవు పాటించలేవు.
You don't have to give up your job.
నీ ఉద్యోగాన్ని నువ్వు విడిచిపెట్టాల్సిన అవసరం లేదు.
You have to give up your attachment to your job.
కానీ నీ ఉద్యోగంతో ఉన్న అనుబంధాన్ని విడిచిపెట్టాలి.
You don't have to give up your house.
నీ ఇంటిని నువ్వు వదిలేయాల్సిన పని లేదు.
Give up your attachment to your house.
కానీ నీ ఇంటి మీద నీకున్న అపేక్షను నువ్వు విడిచిపెట్టాలి.
You don't have to sell your car or scooter.
నీ కారునో నీ స్కూటర్నో నువ్వు అమ్మేయాల్సిన పని లేదు.
But you got to give up your attachment to those things.
కానీ వాటి మీద ఉన్న అపేక్షను విడిచిపెట్టాలి.
Disciple is one who has no attachment to earthly things.
శిష్యుడు అంటే ఈ భూ సంబంధమైన వస్తువుల మీద ఎటువంటి అనుబంధం లేని.
He may use 1,000 earthly things.
అతడు భూ సంబంధమైన వస్తువులను ఒక 1,000 ఉపయోగించొచ్చేమో.
Like Jesus did.
యేసుక్రీస్తు ప్రభువలే.
There's no attachment.
కానీ ఆయనకు వాటి మీద ఎటువంటి అనుబంధం లేదు.
He's living for the kingdom of heaven.
ఎందుకంటే ఆయన పరలోక రాజ్యం కోసం జీవిస్తున్నాడు కాబట్టి.
His Jesus message is the kingdom of heaven is near.
యేసుక్రీస్తు ప్రభు యొక్క సందేశం ఏమంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది.
The first verse of the sermon on the mount.
కాబట్టి కొండ మీద ప్రసంగంలోని మొట్టమొదటి వచనము
tells us how we can possess the kingdom of heaven.
మనము పరలోక రాజ్యమును ఏ విధంగా సొంతం చేసుకోవచ్చో చెప్తుంది.
Is the introduction to the whole sermon.
ఈ ప్రసంగం అంతటికి అదే పరిచయ వాక్యము.
If you don't understand this verse,
ఒకవేళ ఈ వచనము నీకు అర్థం కానట్లయితే
pointless going to the rest.
మిగతావన్నీ చదవటం కూడా వ్యర్థమే.
What is the first one?
ఏంటా మొదటిది?
Blessed are the poor in spirit, for the kingdom of heaven belongs to them.
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.
What does it mean to be poor in spirit?
ఆత్మ విషయమై దీనులైనటంటే ఏమిటి?
We in India have seen beggars in many cities.
భారతదేశంలో అనేక పట్టణాల్లో మనం అనేక మంది భిక్షగాళ్ళను చూశాం.
They are poor financially.
వారు ఆర్థికంగా బీదవారు.
From them we can learn what it means to be poor in spirit.
వారి దగ్గర నుండి ఆత్మ విషయమై దీనులై ఉండటంటే ఏమిటో మనం నేర్చుకోవచ్చు.
దే ఆర్ పూర్ ఇన్ దేర్ బాడీ.
వారి శరీరంలో వారు బేదలుగా ఉన్నారు.
సో థింక్ ఆఫ్ ఎ బెగర్ హూ కమ్స్ టు యువర్ గేట్.
మీ ఇంటి తలుపు ఎద్దకు వచ్చిన ఒక భిక్షగాడు గురించి ఆలోచించు.
యువర్ హౌస్ అండ్ బెగ్స్ ఫర్ ఫుడ్ ఆర్ క్లోదింగ్.
అతన్ని తలుపు దగ్గరకు వచ్చి ఆహారం కోసమో వస్త్రముల కోసమో అడుగుతూ ఉంటాడు. బహుశా నీవు కొంచెం ఆహారం అతనికి ఇస్తావు.
మేబీ యు గివ్ హిమ్ ఎ ఫ్యూ రూపీస్.
లేక కొంత డబ్బు కూడా నేను ఇస్తావు.
హీ విల్ బి బ్యాక్ దేర్ అగైన్ టుమారో మార్నింగ్.
అతడు రేపు ఉదయం మరలా వస్తాడు.
And you will ask him, what happened to what I gave you yesterday?
నీవు అడుగుతో నిన్న నేను ఇచ్చింది ఏమైందని.
He'll say, oh sir, that's finished yesterday.
అతడు చెప్తాడు, అయ్యా అది నిన్నే అయిపోయింది.
What I need is something for today.
నాకు ఇప్పుడు కావాల్సింది ఈ రోజు కావాల్సింది.
The money you gave yesterday, you have spent because it is so little.
నిన్న నీవు ఇచ్చిన డబ్బు అది తక్కువ కాబట్టి నిన్నటికే సరిపోయింది.
You didn't give him 1,000 rupees. You gave a little.
నీవు అతనికి 1,000 రూపాయలు ఇవ్వలేదు, కొంచెమే ఇచ్చావు.
It's got spent. And so he has to come back. And the next day he comes back again. We've seen that beggars coming back again and again and again and again to our gate.
అదే ఆయన ఖర్చు చేస్తుంటాడు, అందుకే మరలా వచ్చాడు. ఆ విధంగా భిక్షగాళ్ళు మరలా 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 మన ఎద్దుకు రావటం మనం చూస్తూ ఉంటాం.
Now from that we learn what it means to be poor in spirit.
ఆత్మలో దీనులమై ఉండటంటే ఏమిటో దాని నుండి మనం నేర్చుకోవచ్చు.
Why does that beggar keep coming back?
ఎందుకు ఆ భిక్షగాడు మరలా మరలా వస్తున్నాడు?
He's not ashamed to come.
అతడు రావటానికి సిగ్గుపడట్లేదు.
He recognizes his need.
తన అవసరాన్ని తను గుర్తించాడు.
Probably feels that you're one of the only generous people on the street who will help him.
తనకు సహాయం చేయడానికి బహుశా వీధిలో నీవే దాతృత్వం కలిగి ఉన్నావని ఆయన గుర్తించుంటాడు.
Go to other house, he comes to your house.
అందుకే అతడు వేరే ఇళ్లకు వెళ్ళట్లేదు కానీ నీ ఇంటికే వస్తున్నాడు.
అండ్ దాట్ ఇస్ హౌ వి ఆర్ టు గో టు గాడ్.
అదే విధంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి.
రికగ్నైజింగ్ అవర్ నీడ్ ఎవ్రీ డే, నోయింగ్ దట్ వాట్ వి రిసీవ్ ఇస్ ఓన్లీ ఎనఫ్ ఫర్ దట్ డే.
మనము దేవుని దగ్గర నుండి పొందింది ఆ రోజుకే సరిపోతుందని గుర్తెరిగి ప్రతి దినము కూడా మన అవసరాన్ని మనం గుర్తించాలి.
Then we need to go back to God next day.
తర్వాత రోజు మరలా దేవుని దగ్గరికి వెళ్ళాలి.
There's a verse in Proverbs chapter 4 which reads like this.
సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక వచనం ఉంది. అది ఈ విధంగా ఉంటుంది.
In Proverbs in chapter 4 it speaks about looking to the Lord for our for guidance.
సామెతల 4వ అధ్యాయం మన నడిపింపు కొరకు ప్రభువును చూచుట.
It speaks in verse 20. Give attention to my words and incline your ear to my saying.
20వ వచనము. నా మాటలను ఆలకింపుము, నా వాక్యమునకు చెవియగ్గుము.
Verse 22. They are life to those who find them and health to their whole body.
22వ వచనము. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరం నాకు ఆరోగ్యము.
గాడ్స్ వర్డ్ ఇస్ అవర్ లైఫ్.
దేవుని వాక్యమే మన జీవము. ఎంత తరచుగా మనం పొందాలి?
చాప్టర్ 8 ప్రొవర్బ్స్ వర్స్ 34.
సామెతల 8వ అధ్యాయం 34వ వచనం.
Blessed is the man who listens to me, watching daily at my gates, waiting at my doorpost.
Anudinamu na gadapa yadda kanipettukoni na dwara bandamula yadda kaachukoni na upadesham vinivaru dhanyulu.
It's exactly like the beggar coming to your gate.
Adi kachithanga ఒక భిక్షగాడు నీ తలుపు ఎద్దుకు వచ్చినట్లుగా ఉంటుంది. అటువంటి మనిషిడు ధన్యుడు.
మత్తయి
సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు అదే చెప్పారు. దేవుని దగ్గరికి ఒక ఆత్మీయ భిక్షగానిగా అనుదినము వెళ్లేవాడు ధన్యుడు. సామెతలు 8లో మనం ఏం చదువుతున్నాం? అనుదినము కనిపెట్టుకునేవాడు.
దట్ ఇస్ హౌ వి ఆర్ టు కమ్ టు గాడ్.
ఆ విధంగా మనం దేవుని దగ్గరికి రావాలి.
రిమైన్ లైక్ దట్ ఎవ్రీ డే. హౌ మచ్ వి బీన్ బ్లెస్డ్ వి స్టిల్ కమ్ బ్యాక్ టు గాడ్.
అనుదినము ఆ విధంగా మనం ఉండగలిగినట్లయితే దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించినా కూడా మనం మరలా దేవుని దగ్గరికి వస్తాం.
నీడ్ ఇస్ నెవర్ ఎండింగ్. వి హావ్ మెనీ నీడ్స్ ఇన్ అవర్ లైఫ్.
మన అవసరం ఎప్పటికీ తీరదు, ఎందుకంటే మన జీవితంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి.
మెనీ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్ వేర్ వి హావ్ టు బికమ్ లైక్ జీసస్.
మన జీవితంలో అనేక విషయాల్లో మనం యేసుక్రీస్తు ప్రభువాలే మారాలి.
ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్, యు ఆర్ నాట్ పూర్ ఇన్ స్పిరిట్.
నీకు అది తెలియనట్లయితే నీవు ఆత్మీయందు దీనుడు కాదు.
పీపుల్ హు ఆర్ అవేర్ ఆఫ్ ద నీడ్స్ ఆఫ్ అదర్ పీపుల్ ఆర్ నాట్ పూర్ ఇన్ స్పిరిట్.
వేరే వాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకున్న వారు ఆత్మీయందు దీనులు కాదు.
గాడ్ మే షో యు ద నీడ్స్ ఆఫ్ అదర్స్ ఇఫ్ యు ఆర్ సమ్ ప్రొఫెట్ ఆర్ సంథింగ్ హు హస్ టు ప్రీచ్ టు.
నీవు ఒక ప్రవక్తవై ఉండి వేరే వాళ్ళకు నీవు బోధించవలసి ఉన్నట్లయితే దేవుడు నీకు వారి అవసరాలను చూపిస్తాడు.
హి విల్ ఓన్లీ షో యు యువర్ నీడ్.
అలా కానట్లయితే కేవలం నీ అవసరాలను మాత్రమే దేవుడు నీకు చూపిస్తాడు.
ఇఫ్ యు కాన్సంట్రేట్ ఆన్ యువర్ నీడ్ యు కెన్ పొసెస్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ద కింగ్డమ్ of heaven all the time.
నీవు నీ అవసరాలను మాత్రమే గుర్తిస్తూ ఉన్నట్లయితే పరలోక రాజ్యాన్ని ఎంతగానో నీవు స్వతంత్రించుకుంటూ ఉంటావు.
That's why he makes you concentrate on other people's needs.
సైతానుకు ఆ విషయం తెలుసు, అందుకే నీవు ఇతరుల విషయాల మీద దృష్టించేటట్లు చేస్తాడు.
After 25 years you're still poverty stricken spiritually.
నీవు 25 సంవత్సరాల తర్వాత కూడా ఆత్మీయంగా ఇంకా భేదవాడిగానే ఉంటావు.
Remember, this is very important.
కాబట్టి దయచేసి దీన్ని గుర్తుంచుకోండి, ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం.
How we can be spiritual men in God's kingdom.
దేవుని యొక్క రాజ్యంలో మనం ఆత్మానుసారులుగా ఏ విధంగా ఉండాలి?
Then it says, blessed are those who mourn.
ఆ తర్వాత ఆయన చెప్తున్నారు, దుఃఖపడేవారు ధన్యులు.
Because they lost something earthly, but mourn because they are not Christ-like.
భూ సంబంధమైనది ఏదో కోల్పోయారని వారు దుఃఖపడట్లేదు, కానీ వారు క్రీస్తు స్వరూపంలో లేరని దుఃఖపడుతున్నారు.
When you get to heaven, you're not going to mourn over even a loss of 10,000 rupees.
నీవు పరలోకమునకు వెళ్లిన తర్వాత 10,000 రూపాయలు నువ్వు పోగొట్టుకున్నా కూడా దాని గురించి ఏమి దుఃఖపడవు.
You're going to mourn if you spend your earthly days without becoming Christ-like.
కానీ నీవు భూమి మీద జీవించిన దినాలు క్రీస్తు వలె జీవించకపోయినట్లయితే అక్కడ నీవు దుఃఖపడతావు. ఆ తర్వాత ఆయన సాత్వికంగా ఉండటం గురించి చెప్తూ ఉన్నాడు.
వన్ హూ విల్ నాట్ ఫైట్ ఫర్ యువర్ రైట్స్.
వారి హక్కుల గురించి పోరాడని వారు.
యు ఆర్ మీక్ అండ్ యు అలౌ people to take advantage of you.
నీవు సాత్వికుడువు, ప్రజలు నిన్ను అలసుగా తీసుకుంటుకు నీవు అనుమతిస్తావు.
యూ డోంట్ హావ్ టు బి అఫ్రేడ్.
నీవు భయపడాల్సిన అవసరం లేదు.
యు విల్ ఇన్హెరిట్ ద హోల్ ఎర్త్.
వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు.
Blessed are those who hunger and thirst for righteousness.
నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు.
Why is it many Christians are not righteous?
ఎందుకు అనేక మంది క్రైస్తవులు నీతిమంతులుగా లేరు?
Yes, here the those who hunger and thirst for righteousness will be satisfied.
నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అని ఇక్కడ వ్రాయబడింది.
Satisfied means it's like a hungry man getting as much as he wants of food.
ఇక్కడ తృప్తిపరచబడటం అంటే ఒక ఆకలిగా ఉన్న వ్యక్తికి ఎంత కావాలంటే అంత ఆహారం దొరకటం.
Supposing a top 5-star restaurant says, today we're going to offer food freely to anybody as much as they want.
ఒకవేళ ఒక పేరుగా అంచిన 5-star హోటల్ మేము ఈ రోజు మీకు ఎంత కావాలంటే అంత ఆహారం ఉచితంగా అందిస్తున్నాం అన్నారనుకోండి,
that'd be a big rush there.
అప్పుడు అక్కడ ఎంతో రద్దీగా ఉంటుంది.
We can eat this good food, not just a small helping, but till we are satisfied.
మనం మంచి ఆహారం తినొచ్చు, ఏదో కొద్దిగా కాదు, మనం తృప్తి పడేదాకా తినొచ్చు.
That's the promise here. Righteousness, which is the best food in the world, satisfied.
అదే ఇక్కడ వాగ్దానం చేయబడింది. ఈ లోకంలో నీతి అనేదే మంచి ఆహారము, మరియు నీవు తృప్తిపరచబడ్డావు.
The vast majority of Christians are not righteous.
మరి ఎందుకు అనేక మంది క్రైస్తవులు నీతిమంతులుగా లేరు?
Almost all Christians pray that they'll be holy.
దాదాపు క్రైస్తవులు అందరూ కూడా వారు పరిశుద్ధులుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటారు.
Why this promise is not fulfilled?
మరి ఎందుకు ఈ వాగ్దానం నెరవేర్చబడట్లేదు?
It doesn't say those who pray for righteousness will be satisfied.
అక్కడున్న షరతును చదవండి, నీతి కొరకు ప్రార్థించేవారు తృప్తిపరచబడదురని రాయలేదు.
Those who hunger and thirst.
లేదు, ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో.
A lot of difference between asking for something and hungering and thirsting for something.
ఒక విషయమును గురించి అడుగుటకు ఆ విషయం పట్ల ఆకలి దప్పులు కలిగి ఉండుటకు ఎంతో తేడా ఉంది.
For example, many times during the day we may be thirsty for a little glass of water.
ఉదాహరణకు ఒక రోజులో అనేక సార్లు మనము మంచినీటి కోసం దాహం కలిగి ఉంటాం.
We go and get a glass of water and drink it, because in most places water is free.
మనం వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్లు తీసుకుని త్రాగుతాం, ఎందుకంటే అనేక ప్రదేశాల్లో మంచినీళ్లు ఉచితంగా లభిస్తాయి.
Supposing a glass of water cost 10,000 rupees.
ఉదాహరణకు ఒక గ్లాసు మంచినీళ్లు 10,000 రూపాయలు అయినట్లయితే,
how many of you would want to drink a glass of water?
అప్పుడు మీలో ఎంతమంది ఒక గ్లాసు మంచినీళ్లు తాగుతారు?
I can go without a glass of water the whole day.
నేను ఒక గ్లాసు మంచినీళ్లు తాగకుండా రోజు మొత్తం ఉండగలను అనుకుంటావు?
Maybe just take a little sip for 10 rupees.
ఒక 10 రూపాయలు ఇచ్చి చిన్న గొక్క తాగుదాం అనుకుంటావు?
Because a glass of water costs 10,000 rupees.
ఎందుకంటే ఒక గ్లాసు మంచినీళ్ల వెల 10,000 రూపాయలు ఉంది.
But go to a person who has been walking in the desert for 4 or 5 days.
కానీ ఎడారిలో 4-5 రోజుల నుండి నడుస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళండి.
6-7 days. His body completely dry.
లేక 6-7 రోజులు ఎంతో అలసిపోయాడు, శరీరం అంతా కూడా పొడిబారిపోయింది.
Pay any amount for a glass of water, even 100,000 rupees.
ఆ గ్లాసు మంచినీళ్ల వేళ 100,000 రూపాయలైనా సరే ఎంతైనా సరే చెల్లిస్తాడు.
Because otherwise he's going to die.
లేనట్లయితే అతడు చనిపోతాడు.
So that man is hungering and thirsting for water.
ఆ వ్యక్తి నీటి గురించి ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు.
Desire a glass of water.
నీవు కేవలం ఒక గ్లాసు మంచినీళ్లను కోరుకోవచ్చు.
If it's too expensive, you say no.
అదెంతో ఖరీదైంది కాబట్టి నీవు కాదని చెప్పొచ్చు.
That's why many Christians are not righteous. They don't hunger.
అందుకే అనేక మంది క్రైస్తవులు నీతి కలిగి లేరు, ఎందుకంటే దాని గురించి వాళ్ళు ఆకలి దప్పులు కలిగి లేరు.
7, God says he's going to be merciful to those who are merciful to other people.
7వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే ఇతరుల యెడల కనికరం కలిగి ఉంటారో వారి యెడల దేవుడు కూడా కనికరం కలిగి ఉంటాడు.
God to be merciful to you in the day of judgment.
తీర్పు దినమున దేవుడు నీ యెడల కనికరం కలిగి ఉండాలని నీవు అనుకుంటే,
give you one bit of advice. Be merciful to every single human being you meet.
నేను ఒక చిన్న సలహా ఇస్తాను, నీవు కలుసుకునే ప్రతి మనిషిని మీద కూడా కనికరం కలిగి ఉండు.
Whatever wrong they've done to you.
వారిని ఎడల ఏ తప్పు చేసినా కూడా వారిని క్షమించు.
Do good wherever you can to people.
ఎక్కడ వీలైతే అక్కడ ప్రజలకు మేలు చేయి.
And you'll receive tremendous mercy from God.
అప్పుడు నీవు దేవుని దగ్గర నుండి ఎంతో దయను పొందుకుంటావు.
To mercy to others means forgiving them for what wrong they did to you.
వేరే వారి యెడల దయ కలిగి ఉండు, అంటే వారిని యెడల ఏ తప్పు చేసినా కూడా వారిని క్షమించు.
Secondly, doing good when they are in need.
రెండవదిగా వారు అవసరంలో ఉన్నప్పుడు వారికి మంచి చేయి.
Next is pure in heart.
తర్వాత హృదయ శుద్ధి.
Those who are pure in heart will see God.
ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారు దేవుని చూస్తారు.
Pure in heart is different from having a clean conscience.
హృదయ శుద్ధి కలిగి ఉండటం వేరు, నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉండటం వేరు.
Clean conscience means I have not committed in, my sins are all cleansed in the blood of.
నిర్మలమైన మనస్సాక్షి అంటే నా పాపములన్నీ కూడా క్రీస్తు రక్తంలో కడగబడి ఉండుట.
హార్ట్ విచ్ హస్ నో ప్లేస్ ఫర్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్ బట్ గాడ్.
హృదయ శుద్ధి కలిగి ఉండటం అంటే హృదయంలో మరి దేనికైనాను ఎవరికైనాను చోటు లేకుండా కేవలం దేవునికి మాత్రమే చోటును కలిగి ఉండుట.
లాట్ ఆఫ్ పీపుల్ విత్ ఎ క్లీన్ కాన్షియన్స్ హావ్ ఎ ప్యూర్ హార్ట్.
అనేక మంది నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉన్నారు కానీ హృదయ శుద్ధిని కలిగి లేరు.
బికాజ్ దే హావ్ కన్ఫెస్డ్ ఆల్ దేర్ సిన్.
వారి పాపములన్నీ వారు ఒప్పుకున్నారు కాబట్టి క్రీస్తు యొక్క రక్తం వారిని కడిగి వేసింది.
బట్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ స్టిల్ ప్లేస్ ఫర్ థింగ్స్ అదర్ దెన్ గాడ్.
కానీ వారి హృదయములో దేవుడు కాకుండా మరి వేరే వాటికి కూడా స్థానం ఉంది. ఇంకా
నాట్ ఈవిల్ థింగ్స్, గుడ్ థింగ్స్, బట్ గాడ్ డజంట్ ఫిల్ దేర్ హార్ట్.
చెడ్డ విషయాలు కాదు, వారి ఉద్యోగం కావచ్చు, వారి ఇల్లు కావచ్చు, మంచి విషయాలే, కానీ దేవుడు వారి హృదయాన్ని నింపడు.
మ్యాన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ ఇస్ వన్ హూ లవ్స్ గాడ్ విత్ ఆల్ హిస్ హార్ట్ సోల్ స్ట్రెంగ్త్ అండ్ మైండ్.
శుద్ధ హృదయం కలిగిన వ్యక్తి ఎవరంటే తన పూర్ణ మనస్సుతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ దేవుణ్ణి ఆరాధించేవాడు, సేవించేవాడు.
Such a person will see God. Wherever he goes, will see God.
అటువంటి వ్యక్తి దేవుణ్ణి చూస్తాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుణ్ణి చూస్తాడు.
All around in the world, whatever happens to him, he will not see people, he will see God.
లోకమంతట్లో కూడా అతనికి ఏమి జరిగినా అతడు మనుషులను చూడడు కానీ దేవుణ్ణి చూస్తాడు.
Jesus in Gethsemane, Peter saw Judas. Jesus saw the Father.
యేసుక్రీస్తు ప్రభువులే మనం చూడాలి. గెత్సెమనే తోటలో పేతురు యూదాను చూశాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు తండ్రిని చూశాడు.
Peter tried to swing his sword at the Roman soldiers. Somebody's ear off.
అక్కడ పేతురు కత్తి దూశాడు, అది రోమా సైనికుని చెవి నరికివేసింది.
I think Peter was trying to kill Judas and missed and hit some soldier.
నేను అనుకుంటాను పేతురు యూదాను చంపబోయి అది తప్పిపోయి రోమా సైనికుల మీద పడిందేమోనని.
Jesus saw the Father. He didn't see Judas or the Roman soldiers.
యేసు తండ్రిని చూశాడు, ఆయన యూదాను కాని రోమా సైనికుని కాని చూడలేదు.
The cup which my father gave me, shouldn't I drink it?
నా తండ్రి ఇచ్చిన గిన్నెను నేను త్రాగకుందునా అని ఆయన చెప్పాడు.
హౌ డిడ్ హి సీ గాడ్ దేర్?
ఆయన దేవుణ్ణి ఆ విధంగా అక్కడ ఏ విధంగా చూడగలిగాడు?
హౌ డిడ్ హి సీ ద ఫాదర్?
లేక తండ్రిని ఏ విధంగా చూడగలిగాడు? శుద్ధ హృదయంతో. నీవు ప్రజలను నిందిస్తున్నప్పుడు
యువర్ హార్ట్ ఇస్ నాట్ ప్యూర్ బికాజ్ యు డోంట్ సీ గాడ్ యు సీ పీపుల్.
అదేం సూచిస్తుందంటే నీవు శుద్ధ హృదయం కలిగిలేవు, ఎందుకంటే నీవు దేవుణ్ణి చూడకుండా మనుషుల్నే చూస్తున్నావు.
జూడాస్ ఇస్కరియోట్ అండ్ ద రోమన్ సోల్జర్.
నీవు ఇస్కరియోతు యూదాను రోమా సైనికుడిని చూస్తున్నావు.
హార్ట్ వర్ ప్యూర్ గాడ్ ఎవ్రీవేర్.
ఒకవేళ నీ హృదయం శుద్ధంగా ఉన్నట్లయితే నీవు ప్రతి చోట కూడా దేవుణ్ణే చూస్తావు.
ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ హ్యాపెన్స్ అరౌండ్ యు.
నీ చుట్టూ జరిగే ప్రతి సంఘటన కూడా దేవుని ఆధీనంలో ఉందని నువ్వు చూస్తావు.
పీస్ మేకర్స్.
తర్వాత సమాధానపరచువారు.
హూ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్?
ఎవరు దేవుని కుమారులు?
వి సే దోస్ హూ యాక్సెప్ట్ క్రైస్ట్.
క్రీస్తును అంగీకరించిన వారని మనం చెబుతాం.
దే ఆర్ ద చిల్డ్రన్.
వారు పిల్లలు.
హౌ డు చిల్డ్రన్ బికమ్ సన్స్?
పిల్లలు కుమారులుగా ఎలా అవుతారు?
దే బికమ్ పీస్ మేకర్.
వారు సమాధానపరిచేవారైనప్పుడు 9వ వచనము.
Their whole passion is to be at peace with God and peace with other people.
వారు దేవునితోను మనుషులతోను సమాధానం కలిగి ఉండాలని కోరుకుంటారు.
They have grace to bring other two people in peace with each other also.
వేరే వారిని కూడా ఒకరితో ఒకరిని సమాధాన పరిచే కృపను వాళ్ళు కలిగి ఉంటారు.
You can't go to that ministry straight away.
ఆ పరిచర్యకు నేరుగా నీవు వెళ్ళలేవు.
A lot of maturity and a lot of wisdom, otherwise you'll cause confusion.
దానికి ఎంతో జ్ఞానం కావాలి, పరిపక్వత కావాలి, లేనట్లయితే నీవు కలవరాన్ని సృష్టిస్తావు.
Being at peace with God.
మొట్టమొదటిగా దేవునితో సమాధానం కలిగి ఉండాలి.
Being at peace with all human beings.
తర్వాత మనుషులందరితో కూడా సమాధానం కలిగి ఉండాలి.
And finally, may God may give you a ministry to make peace between people.
చివరిగా ప్రజలను ఒకరితో ఒకరిని సమాధాన పరిచే పరిచర్యను నీకు ఇవ్వచ్చు.
Then verse 10 it speaks about the next blessing is on those who are persecuted.
నీతి కొరకు ఎవరైతే హింసించబడతారో వారి యొక్క ధన్యత గురించి 10వ వచనంలో ప్రస్తావించబడింది.
Jesus said, if you're righteous, you'll be persecuted.
నీవు నీతిమంతుడవైతే హింసించబడతావు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు.
We are living in an unrighteous world.
ఎందుకంటే మనం అవినీతితో కూడిన లోకంలో జీవిస్తున్నాం.
Black does not like white.
నలుపు తెలుపుని ఇష్టపడదు.
And so you'll be persecuted.
కాబట్టి అది హింస పొందుతుంది.
You are blessed if you are standing up for what is right and you are persecuted for that.
సత్యం కోసం నిలబడి దాని కోసం హింసించబడటం ఎంతో గొప్ప ధన్యత.
Blessing here is for those who are persecuted for standing up for Jesus.
చివరి ధన్యత ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు కోసం నిలబడి హింసించబడేవారు.
You stand up for righteousness but you won't publicly confess the name of Jesus.
నీవు ఎప్పుడైతే నీతి నిమిత్తం నిలబడతావో తప్పకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామాన్ని ఒప్పుకుంటావు.
When you're insulted for Jesus sake.
నీవు యేసు నిమిత్తం అవమానపరచబడినప్పుడు.
All types of evil are spoken against you.
నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు.
You're a blessed man.
అప్పుడు మీరు ధన్యులని ఎంతమంది మీరు నమ్ముతున్నారు.
Says you got to rejoice and be glad at such a.
ఆ విషయంలో సంతోషించి ఆనందించాలని ఇక్కడ చెప్పబడింది.
All these qualities.
కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా.
Will make you verse 13 the salt of the earth.
13వ వచనంలో చెప్పబడినట్లుగా మిమ్మల్ని లోకమునకు ఉప్పుగా చేస్తాయి.
And the light of the world.
మరియు లోకమునకు వెలుగుగా చేస్తాయి.
Now you understand why the salt has lost its taste and the light has gone out.
ఉప్పు ఎందుకు నిస్సారమైందో, వెలుగు దాని వెలుగును ఎందుకు కోల్పోయిందో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది.
Christianity not pursuing the qualities mentioned here.
ఎందుకంటే ఇక్కడ చెప్పబడిన లక్షణములను క్రైస్తవులు వెంబడించట్లేదు.
And then Jesus said.
ఆ తర్వాత యేసు ప్రభు చెప్పారు.
That our righteousness must be greater than the righteousness of the Pharisees, verse 20.
20వ వచనంలో చెప్పబడినట్లుగా శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికంగా ఉండాలి.
ఇన్ విచ్ వే?
ఏ విధంగా?
Their righteousness was outward, inward.
వారి యొక్క నీతి బాహ్యంగా ఉంటుంది, మన నీతి అంతరంగంలో ఉండాలి.
Theirs was don't commit adultery.
వారి యొక్క నీతి ఏమిటంటే వ్యభిచారం చేయవద్దు.
We don't lust.
మనకైతే మోహపు చూపు చూడవద్దు.
Theirs was don't commit murder, verse 21.
21వ వచనంలో వారిదేమిటంటే నరహత్య చేయవద్దు.
We don't get angry, verse 22.
మనదైతే 22వ వచనంలో కోప్పడవద్దు.
We do get angry, we go immediately to our brother, verse 24, and settle matters with him.
ఒకవేళ మనం కోప్పడినట్లయితే 24వ వచనంలో చెప్పబడినట్లుగా సహోదరుని దగ్గరికి వెళ్లి సరిచేసుకోవాలి.
And ours is not just not committing adultery, verse 27.
మనదైతే కేవలం వ్యభిచారం చేయకుండా ఉండటం కాదు. 27వ వచనం.
Being willing to pull out our eye, verse 29, to overcome this lusting with the eyes.
29వ వచనంలో చెప్పబడినట్లుగా ఈ మోహపు చూపులను జయించడానికి అవసరమైతే మన కన్నులను పెరికివేయగలిగి ఉండాలి.
That doesn't mean that we have to actually pull it out.
అంటే మనం నిజంగా మన కన్నులను పెరికివేసుకోవాలని కాదు దాని అర్థము.
It should have such a radical attitude.
అటువంటి తీవ్రమైన వైఖరిని మనం కలిగి ఉండాలని అక్కడ చెప్పబడింది.
And we speak the truth not only when we have taken a vow, but always speak the truth.
33వ వచనం ప్రకారం మనం ప్రమాణం చేసినప్పుడే సత్యం చెప్పాలని కాదు, ఎల్లప్పుడూ మనం సత్యం చెప్పాలి.
Love not only our neighbors, verse 43, but even our enemies.
43వ వచనంలో చెప్పబడినట్లుగా మన పొరుగు వారిని మాత్రమే ప్రేమించడం కాదు, 44వ వచనంలో చెప్పబడినట్లుగా మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి.
This is how our righteousness must be greater than the righteousness of the Pharisees.
ఈ విధంగా మన నీతి పరిసయ్యుల నీతి కంటే అధికంగా అవుతుంది.
And then he went on to say,
ఆ తర్వాత ఆయన చెప్తూ వెళ్తూ,
your righteousness must be greater in the sense that you don't seek honor in your religious activities.
మీరు చేసే మత సంబంధమైన కార్యాల్లో మీరు ఘనతను వెతకకుండా ఉండాలి, ఆ విధంగా పరిసయ్యుల కంటే మీ నీతి అధికమవ్వాలని చెప్పారు. నీవు ధర్మం చేస్తే అది రహస్యంగా చేయాలి. మత్తయి సువార్త 6:1-4.
And when you pray, verse 5 onwards of chapter 6, don't let anybody know that you are praying.
ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేసినట్లు ఎవరికి తెలియనివద్దు. మత్తయి సువార్త 6:5 నుండి.
And when you fast, verse 16-18, don't let anyone know you are fasting.
మరి నువ్వు ఉపవాసం చేస్తే నువ్వు ఉపవాసం చేస్తున్నావని ఎవరికి తెలియనివద్దు. 16-18.
Now most people whom I have met, Christians,
నేను కలుసుకున్న అనేక మంది క్రైస్తవులు,
when they fast, they let people know.
వారు ఉపవాసం చేస్తున్నప్పుడు ఇతరులకు తెలిసేలాగా చేస్తారు.
ఐ ఫౌండ్ జనరలీ స్పీకింగ్ క్రిస్టియన్స్ ఇన్ టూ కేటగిరీస్.
సాధారణంగా చెప్పాలంటే క్రైస్తవుల్లో రెండు రకాల మనుషులను నేను కనుగొన్నాను.
మోస్ట్ ఆఫ్ దెం, సమ్ హూ ఫాస్ట్ అండ్ లెట్ అదర్ పీపుల్ సడన్లీ నో దట్ దే ఆర్ ఫాస్టింగ్.
అనేక మంది ఎలా ఉంటారంటే వారు ఉపవాసం చేస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా ఇతరులకు తెలిసే విధంగా చేయాలనుకుంటారు.
ది అదర్ గ్రూప్ ఇస్ దోస్ హూ డోంట్ ఫాస్ట్ అట్ ఆల్.
రెండో గుంపు ఏంటంటే వాళ్ళు అసలు ఉపవాసమే చేయరు.
బట్ జీసస్ సెడ్ యు మస్ట్ ఫాస్ట్ అండ్ నాట్ లెట్ ఎనీబడీ నో దట్ యు.
కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నీవు ఉపవాసం ఉండి అది ఎవరికి తెలియనివద్దని చెప్పారు.
క్రిస్టియన్స్ లైక్ దట్ యు మస్ట్ బి వన్ ఆఫ్ దెం.
ఈ విధంగా ఎంతో తక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు, అందులో నీవు కూడా ఒకనిగా ఉండాలి.
దెన్ హి స్పీక్స్ అబౌట్ ద లవ్ ఆఫ్ మనీ ఇన్ వర్స్ 19 ఆన్వర్డ్.
ఆ తర్వాత 19వ వచనం నుండి ఆయన ధనాశ గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
దట్ యు కాంట్ సర్వ్ గాడ్ అండ్ మనీ వర్స్ 24.
24వ వచనము, నీవు దేవుణ్ణి మరియు సిరిని ఇద్దరును సేవించలేవు.
And we don't have to be worried about our needs if we are seeking God's kingdom first. Verse 33.
మనము దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని మొదట వెతుకుతున్నట్లయితే మన అవసరాల కోసం మనం చింతించాల్సిన పని లేదు. మత్తయి సువార్త 6:33 వచనం.
Then chapter 7 verse 1 to 6 it says, when you live such a good life.
ఆ తర్వాత మత్తయి సువార్త 7:1-6 వచనాల్లో నీవు అటువంటి జీవితం జీవిస్తున్నప్పుడు,
you are not living this life.
ఇటువంటి జీవితం జీవించలేకపోతున్న వారిని చూసి తీర్పు తీర్చవద్దు.
Reach this life, but don't judge them.
ఈ జీవితానికి చేరుకో కానీ వారిని తీర్పు తీర్చవద్దు.
Especially in things that you cannot see.
ప్రత్యేకంగా నీవు చూడని విషయాల గురించి.
Judge yourself.
నిన్ను నీవు తీర్పు తీర్చుకో.
That's why Jesus said, see if there's a log in your own eye. Don't look at the speck in your brother.
అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నీ కంటిలో ఉన్న దోలము నంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటయేలా.
And then in chapter 7 verse 7 to 12 he encourages us to pray with faith.
ఆ తర్వాత 7:7-12 వచనాల్లో విశ్వాసం కలిగి ప్రార్థన చేయటన గురించి ఆయన ప్రోత్సహిస్తున్నాడు.
He is a good God.
దేవుడు మంచి దేవుడు.
Loving Father.
ప్రేమ కలిగిన తండ్రి.
Never give us anything evil.
ఆయన మనకు చెడ్డది ఏమీ ఇవ్వడు.
Always give us what is good.
ఎల్లప్పుడూ మనకి ఏది మంచిదో అదే ఇస్తాడు.
And so therefore we can choose to come to him in faith for all our needs.
కాబట్టి మన ప్రతి అవసరానికి కూడా ఆయన దగ్గరికి మనం వచ్చినట్లుగా మనం నిర్ణయించుకోవచ్చు.
Then he says at the end of the sermon on the mount.
ఆ తర్వాత కొండ మీద ప్రసంగం యొక్క చివరిలో ఆయన చెప్తూ ఉన్నాడు.
Uses three pictures.
ఆయన మూడు ఉపమానములను ఉపయోగిస్తూ ఉన్నాడు.
A gate and a way.
ద్వారము మరియు మార్గము.
A narrow gate, narrow way.
ఇరుకు ద్వారము మరియు ఇరుకు మార్గము.
And a broad gate and broad way.
విశాల ద్వారము మరియు విశాల మార్గము.
That's one picture.
అది ఒక దృశ్యము.
Then a good tree and a bad tree.
ఆ తర్వాత మంచి చెట్టు పనికిమాలిన చెట్టు.
And a good house and a bad house.
మంచి ఇల్లు చెడ్డ ఇల్లు.
This way that Jesus described is a very narrow way.
యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ఇరుకు మార్గమును గురించి ఈ విధంగా వివరించారు.
Which he just described.
ఆయన చెప్పినట్లుగా.
And he says in verse 14.
మరి ఆయన 14వ వచనంలో ఈ విధంగా చెప్తున్నారు.
In the entire history of the world, very few people will find it.
ఈ ప్రపంచం యొక్క చరిత్ర అంతట్లో కూడా దాన్ని కనుగొన వారు కొందరే.
Many people will seek it, they will not find it.
అనేక మంది దాని ద్వారా ప్రవేశించగోరతారు కానీ దాన్ని కనుగొన వారు కొందరే.
Because they are not willing to pay the price.
వారు వెల చెల్లించడానికి సిద్ధంగా లేరు.
I'm not expecting the world to be converted.
ఈ లోకమంతా కూడా రక్షణ పొందాలని నేను అనుకోవట్లేదు.
Converted, it will be to some shallow counterfeit Christianity.
ఒకవేళ వాళ్ళు మార్పు చెందినా కూడా పై పైన ఉండే క్రైస్తవత్వం, నకిలీ క్రైస్తవత్వం ఉంటుంది.
This type of discipleship, very few will find it because I believe the word of Jesus.
ఈ రకమైన శిష్యత్వమును ఎంతో తక్కువ మంది కనుగొంటారు, ఎందుకంటే నేను ప్రభు మాటలు నమ్ముతున్నాను.
Every city in every village in the world, very few will find it.
ఈ ప్రపంచంలో ఉన్న ఏ పట్టణంలోనైనను ఏ గ్రామంలోనైనను ఎంతో తక్కువ మందినే నీవు కనుగొంటావు.
There's no that, that's why they don't preach it.
అనేక మంది బోధకులకు ఈ విషయం తెలుసు, అందుకే వాళ్ళు దీన్ని బోధించరు. అటువంటి వారు అబద్ధ ప్రవక్తలు. 15వ వచనము, వారు మార్గమును విశాలపరుస్తున్నారు. వారి జీవితమును చూడు, వారి వరములను చూడవద్దు.
లుక్ అట్ దేర్ ఫ్రూట్,
వారి ఫలములను చూడు.
దిస్ ఇస్ ద ఫ్రూట్ దట్ ఐడెంటిఫైస్ అ గుడ్ ప్రాఫెట్.
వారి యొక్క ఫలములే తెలియజేస్తాయి ఒక మంచి ప్రవక్త గురించి.
అ గుడ్ ప్రాఫెట్ ఇస్ లైక్ అ గుడ్ ట్రీ.
ఒక మంచి ప్రవక్త ఒక మంచి చెట్టు వలె ఉంటాడు, మంచి ఫలములను కలిగి ఉంటాడు.
అ బ్యాడ్ ఫ్రూట్ మీన్స్ ఫాల్స్ ప్రాఫెట్.
చెడ్డ ఫలములు ఉంటే చెడ్డ ప్రవక్త.
బట్ అ ఫాల్స్ ప్రాఫెట్ మే హావ్ ఫెంటాస్టిక్ గిఫ్ట్. వర్స్ 22,
కానీ ఒక చెడ్డ ప్రవక్త గొప్ప వరములను కలిగి ఉండొచ్చు. 22వ వచనము,
వారు కాస్ట్ అవుట్ డీమన్స్,
వారు దయ్యములను వెళ్ళగొట్టారు,
మిరకల్స్
అద్భుతాలు చేశారు,
ప్రొఫెసైయింగ్
ప్రవచించారు.
బట్ హీల్ బి రిజెక్టెడ్ ఇన్ ద ఫైనల్ డే.
వారు అంత్య దినమున తిరస్కరించబడతారు.
ఫైనల్లీ టూ హౌసెస్,
చివరిగా రెండు ఇళ్ళు.
ఇఫ్ యూ ఒబే ఆల్ దట్ జీసస్ సెడ్ హియర్, బిల్డింగ్ యువర్ హౌస్ ఆన్ ఎ రాక్,
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన వాటన్నిటికి నీవు విధేయత చూపించినట్లయితే బండ మీద ఇల్లు కట్టుకున్న వాని వలె నీవు ఉంటావు.
ఎటర్నిటీ నథింగ్ విల్ షేక్ ఇట్.
ఈ లోకంలో కానీ నిత్యత్వంలో కానీ ఏది నిన్ను కదల్చలేదు.
లిసన్ టు ఆల్ దిస్, నౌ వెల్ దిస్ ఇస్ ఆల్ ఇంపాసిబుల్.
కానీ నీవు ఇవన్నీ విని ఇవన్నీ అసాధ్యం అని అనుకుంటే,
అండ్ యు లివ్ యాస్ యు లైక్,
నీకు ఇష్టం వచ్చినట్లు నీవు జీవించినట్లయితే,
దే యు విల్ డిస్కవర్ యువర్ హౌస్ విల్ కొలాప్స్.
నీ ఇల్లు కూలిపోయిందని నీవు ఒకానొక దినమున కనుగొంటావు.
క్రిస్టియానిటీ విల్ కొలాప్స్,
నీ క్రైస్తవత్వం కూలిపోతుంది.
సో లిసన్ టు దీస్ వార్నింగ్స్ ఆఫ్ జీసస్.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ హెచ్చరికలను వినండి.
ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ యూ ఆర్ ఎ ట్రూ డిసైపుల్ ఆఫ్ జీసస్,
ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యుడిగా నీవు కనుగొనబడాలంటే,
మత్తయి 5:6-7,
మత్తయి సువార్త 5:6-7 అధ్యాయములను ధ్యానించు.
ఫైండ్ అవుట్ వెదర్ యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ ఆర్ నాట్.
నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యునిగా ఉన్నావో లేదో చూసుకో.
గాడ్ బ్లెస్ యు.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.